దేవుని వాక్యాన్ని మనము చదువుకుందాము. ఎఫ్సీల్ రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఎఫ్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుండి 10వ వచనం వరకు మార్చి మార్చి చదువుకుందాం. 1వ వచనము నుండి 10వ వచనం వరకు మార్చి మార్చి చదువుకుందాం. 1వ వచనం చదువుతున్నాను. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మను క్రీస్తుతో కూడా బ్రతికించెను. వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకునిచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కలమవారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమయ్యుంటిమి. ఆరవచనం. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబోవో యుగములలో కనుపరుచు నిమిత్తము మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఎఫ్సి సంఘానికి పౌలు గారు ఈ ఉత్తరం రాస్తూ మానవ జీవితం యొక్క వివరణ, మనము ఏ స్థితిలో ఉన్నామో, ఆ స్థితి నుండి ఏ స్థితికి దేవుడు మనం తీసుకొస్తా ఉన్నాడో, ఆ విషయాలు ఇక్కడ చాలా స్పష్టంగా మనకు రాయబడి ఉంటున్నది. మరొక మాటలు చెప్పాలంటే, సమాధిలో ఉన్న మన బ్రతుకులను ఆయన సింహాసనం దగ్గర మహిమ స్వరూపులుగా నిలబెట్టే స్థితికి మనం తీసుకొస్తా ఉన్నాడు. అందుకనే సమాధిలో ఉన్న బ్రతుకులు లాంటి మన బ్రతుకులు బయటకు రావలసిన అవసరత ఉన్నదన్న విషయాన్ని మనము గుర్తించవలసిన వారం ఏంటున్నాం. ఈ వచనాలను మనము జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు 4 విధములుగా ఒక మానవుని జీవితంలో పనిచేయటం మనము గమనిస్తూ ఉంటున్నాం. మొట్టమొదటిది, పాపము మనకు విరోధంగా పనిచేస్తూ ఉంది. మన జీవితాలను పాడు చేయుటకు అది పనిచేస్తూ ఉంటున్నది. 2వ అధ్యాయము 1-3 వచనాల్లో ఆ మాటలు మనకు కనబడతా ఉన్నాయి. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మను క్రీస్తుతో కూడా బ్రతికించెను. పాస్పోర్ట్ ఫోటోలు మనం సర్వసాధారణంగా చాలా వాటికి అడుగుతూ ఉంటారు, మనం తీసుకుంటూ ఉంటాం. కానీ కొన్ని సమయాల్లో ఫుల్ సైజ్ ఫోటోలు కూడా తీసుకునేటకు అడుగుతూ ఉంటారు, ముఖ్యంగా పెళ్లిళ్ళ టైంలో, లేకపోతే రకరకాల పనుల్లో. మొత్తం తల నుండి కింద వరకు కూడా మనము ఎలా ఉన్నామో చూడాలని ఆ ఫోటోలు తీయటకు మనం ప్రేరేపించబడతా ఉంటాం. ఇక్కడ మన యొక్క పూర్తి వ్యక్తిత్వాన్ని, మానవుని యొక్క జీవితాన్ని దేవుడు వర్ణిస్తూ ఉంటున్నాడు. మనము గమనించినట్లయితే, మొదటగా మనము చచ్చిన వారమై ఉన్నాము అన్న విషయాన్ని ఇక్కడ వివరిస్తా ఉన్నాడు. 2వ అధ్యాయము 1వ వచనంలో పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారై ఉన్నారు. ఆత్మ సంబంధమైన విషయాలకు మనము చనిపోయిన స్థితిలో ఉంటున్నాం, చచ్చిపోయిన ఆ స్థితిలో ఉంటున్నాం. నిజానికి చనిపోయిన వారు, ఒకవేళ సమాధి కార్యక్రమం ఎవరిదైనా ఇక్కడ జరుగుతూ ఉన్నట్లయితే, చనిపోయిన శవం అక్కడ ముందు ఉంటే ఇక్కడ ఎంత గొప్ప విషయాలు వారి గురించి చెప్తా ఉన్నా ఆ శవము వింటుందా? వినలేదు, స్పందించలేదు. ఏ విధముగా స్పందన మనకు కనబడదు. నిజమే, మనం అందరము కూడా శరీరరీతిగా బ్రతికి ఉన్నప్పటికీ మన ఆధ్యాత్మికమైన జీవితము చనిపోయిన స్థితిలో ఉన్నదన్న విషయాన్ని మనము గమనించాలి. చనిపోయిన వారము ఎన్ని విషయాలు మనము మరి ఆధ్యాత్మిక జీవితాల్లో వింటా ఉన్నా నిజానికి మంచి పనులు చేటుకు స్పందించలేమన్న విషయాన్ని మనము గుర్తించవలసిన వారమేంటున్నాం. మనలోని అంతరంగ పురుషుడు, మన ఆత్మ చనిపోయిన స్థితిలో ఉన్నదన్న విషయాన్ని మనం గుర్తించాలి. ఎందుకంటే అందుకని అన్నాడు, మీ అపరాధముల చేతను పాపముల చేతను సచ్చిన వారై ఉన్నారు. రోమా సంఘానికి కూడా రాస్తూ 6:23 అంటాడు, పాపం వలన వచ్చి జీతము మరణము అనే మాట సెలవిస్తా ఉంటున్నాడు. నిజానికి ఈ జీవితము మనము దేవునికి మనకు అడ్డుగా కూడా ఉంటుందనే విషయాన్ని వివరిస్తా ఉన్నాడు. 59వ అధ్యాయం యెషయా గ్రంథము 59వ అధ్యాయము 2వ వచనము, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు. దేవునికి మనకును, మనము పాప స్వభావం, మనం చేసే మనలో ఉన్న పాప స్వభావం కానీ మనం జీవించే పాప జీవితము కూడా ఆయనకు మనకు అడ్డుగా ఉన్నది అన్న విషయాన్ని మనము గుర్తించవలసిన వారమేంటున్నాం. ప్రభువును నమ్మని వాడు పాపమని అనారోగ్యం కాదు, పాపము చేత చనిపోయిన స్థితిలో ఉన్నాడు అన్న విషయాన్ని మనం గుర్తించాలి. ప్రభువును నమ్మని వాడు పాపం నుండి ఉజ్జీవింపబడుట కాదు కారణం కావాలి, పాపం నుండి తిరిగి లేపబడే జీవితం కావాలి. మృతుడు అలాగే ఉన్నట్లయితే ఇంకా కూలిపోతాడు, ఇంకా కూలిపోయి వాసన వస్తూ ఉంటుంది. ఈ రోజున మనము మన జీవితాల్లో ఎటువంటి పాపపు స్వభావముతో మనం ఉన్నామో గుర్తించుకోవలసిన వారమేంటున్నాం. యేసు ప్రభు ఎంతమందిని లేపాడో మనకు తెలియదు, కానీ బైబిల్లో రాయబడిన మాటల్లో మాత్రం 3 లేపి అంటున్నాడు. ఇంకా ఎక్కువ మంది లేపి ఉంటే ఉండవచ్చునేమో, అన్ని విషయాలు రాయబడితే భూలోకంలో పుస్తకాలే చాలా అన్నాడు. 3 మాత్రం మనకు ఒక మచ్చు తునకగా ఇచ్చాడేమో, ఒకలేమో అప్పుడే చనిపోయిన వ్యక్తి, రెండవదేమో 2 కింద చనిపోయి సమాధికి వెళ్తున్న వ్యక్తి, 3వదేమో 4 చనిపోయి సమాధిలో ఉన్న వ్యక్తి. ఆ 3 కూడా లేపి అంటున్నాడు. 3 చనిపోయిన వారే, అప్పుడే చనిపోయిన యాయీరు కుమార్తె అయితే బహుశా ఇంకా వెచ్చగానే ఉండొచ్చునేమో, అప్పుడే చనిపోయింది. అంటే పాపములో లోతుకు వెళ్లకుండగానే మనము ఆధ్యాత్మికంగా చనిపోయిన బ్రతుకుల్లో ఉన్నాం. నిజానికి మన స్వభావమే పాపపు స్వభావము, మన పుట్టుకే పాపపు పుట్టుక. కనుకనే మనము ఆధ్యాత్మిక జీవితంలో చనిపోయిన వారమే. ఒకవేళ అయ్యూరు కుమార్తె లేక ఉన్నామేమో, లేక మరొక విధవరాలి కుమారుణ్ణి సమాధికి తీసుకువెళ్తా ఉన్నారు. చనిపోయి ఒక రోజు అయ్యుండొచ్చు, 2 అయ్యుండొచ్చు, చనిపోయి కొన్ని గంటలు అయ్యుండవచ్చు. ఏదైనప్పటికీ చనిపోయిన తర్వాత సమాధి తీసుకువెళ్తున్న వ్యక్తిని కూడా యేసుప్రభు ఎదురుగుండా వెళ్లి ముట్టి అంటున్నాడు, లేపి అంటున్నాడు. ఈరోజు ఒకవేళ మనము పాపములో పరిపూర్ణంగా దిగజారిపోయి ఉండకపోవచ్చునేమో, అట్టడుగు స్థానాన్ని చూచి ఉండకపోవచ్చునేమో, అయినప్పటికీ మనం చనిపోయిన వారమే. 4వ వ్యక్తి ఏమో సమాధిలో అప్పటికే 4 ఉన్నాడు. లాజరు 4 సమాధిలో పాతి పెట్టబడ్డాడు. ఆ తలుపు తీయండి అంటే అక్కడున్నవారు యూదులు ఏమన్నారంటే, ఇప్పటికే చనిపోయి 4 వాసన కొడతా ఉంటాడు, మనం భరించలేము తలుపు తీస్తే అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. కొంతమంది బ్రతుకులు ఆధ్యాత్మికంగా అటువంటి స్థితిలోనే వాసన కొడుతున్న స్థితిలోనే ఉండవచ్చునేమో. అంటే పాపములో పుట్టిన మనము పాప బంధకాల్లో జీవిస్తూ భయంకరమైన పాపపు నడతల్లో నడుచుకుంటూ వాసన కొట్టే స్థితికి వెళ్తా ఉన్నామేమో. మనము ప్రభువును నమ్మకపోతే చనిపోయిన వారమన్న విషయాన్ని గుర్తించవలసిన వారమేంటున్నాం. రెండవది, మనం ఏ స్థితిలో ఉన్నామంటే ఇక్కడ రెండవ వచనము మూడో వచనం చెప్తా ఉన్నాడు, అవిధేయులుగా ఉన్నాం. రెండవ వచనం ఏమన్నాడు, మీరు వాటిని చేయిచు వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చెప్పిన మునుపు నడుచుకుంటుంది. వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు. దేవునికి అవిధేయులుగా జీవిస్తా ఉన్నాం, దేవుని మార్గాలకు అవిధేయులుగా నడుచుకుంటూ ఉన్నాం. అవిధేయులు అన్నమాట ఇక్కడ రాస్తా ఉంటున్నాడు. మొదటి మానవుడు, దేవుడు చేసిన మానవుడు, తన స్వహస్తాలతో చేసిన మానవుడు, దేవుని మాటకు అవిధేయుడై పాపాన్ని లోకంలోనికి ప్రవేశింపజేసి ఉంటున్నాడు. అనగా ఆయన ద్వారా పుట్టిన మానవులందరూ కూడా పాపులుగా పుట్టిన విషయాలు మనం గమనించాలి. దేవుడేమో తన స్వరూపంలో తన పోలికలో ఆదామును నరుని చేస్తే ఆదాము యొక్క బిడలు ఆదాము యొక్క పోలికలో పుట్టినట్టుగా బైబిల్ సెలవిస్తా ఉంది. అందుకనంటే రోమ 5:12 ఒక మనుషుడు చేసిన పాపాన్ని బట్టి పాపము అందరికీ సంప్రాప్తమైనది అన్నమాట మనకు కనబడతా ఉంటున్నది. ఈరోజున ఈ పాపపు జీవితములో నడుచుకునుటకు అవిధేయులుగా మనలను దేవునికి అవిధేయులుగా చేయుటకు మూడు విషయాలు మనల్ని ప్రేరేపిస్తా ఉన్నాయి. లోకము ఒకటి ప్రేరేపిస్తా ఉంది, రెండవది సాతానుడు మనల్ని ప్రేరేపిస్తా ఉన్నాడు, మూడవది శరీరం మనల్ని ప్రేరేపిస్తా ఉంది. ఈ మూడు విధాల ప్రోత్సాహాలను బట్టి ఇంకనో దేవునికి అవిధేయులంగా మనము జీవిస్తూ ఉన్నాము. లోకము రోమపత్రికలో రాస్తా ఉన్నాడు 2:12 రక్షించబడిన విశ్వాసులకు ఆ మాట రాస్తా ఉన్నాడు. కాబట్టి సహోదరులారా, 2 ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమము అనుకూలము సంపూర్ణమైన దేవుని చిత్త మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన ఒకటి వలన రూపాంతరము పొందుడి. ఈ లోక మర్యాదను అనుసరింపక, లోకము తన మార్గములో మనం నడవాలని కోరుకుంటా ఉంది. లోక మర్యాదను బట్టే మాకు రాజు కావాలన్నారు ఇశ్రాయేల్ జనాంగం. లోక మర్యాదను బట్టే మాకు పురుషుడు కావాలని లోతు యొక్క ఇద్దరు కుమార్తెలు పాపం చేసి ఉంటున్నారు. లోకము లోకాన్ని మనము వెంబడించాలని లోక ధర్మం మనం కోరుకుంటా ఉంది. అందుకనే లోక ఆచారాలకు మన మనసు పరిగెడతా ఉంటుంది. లోక ఆచారాలను వెంబడించాలని మన మనసు కోరుకుంటా ఉంటుంది. లోక మర్యాద మనల్ని ప్రభువుకు దూరంగా చేస్తూ ఉంటున్నది. నిజానికి యేసు ప్రభు సంఘం కొరకు ప్రార్థన చేస్తూ యోహాను సువార్త 17:14 ఏమన్నాడంటే, యోహాను సువార్త 17:14, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు గనుక లోకము వారిని ద్వేషించును. ప్రభు నమ్మిన వారు లోక సంబంధులు కారు, కానీ ప్రభును నమ్మని వారు లోక సంబంధులుగా ఉన్న విషయాన్ని మనము గుర్తించవలసిన వారం ఏంటున్నాం. లోక సంబంధమైన ఆచారాలు, లోక సంబంధమైన కార్యాలు, లోక సంబంధమైన మర్యాదలు మనము అనుసరించాలని పాపములను మనలను ఎక్కువగా లోకము ప్రేరేపిస్తూ ఉంటున్నది. రెండవది సాతానుడు. సాతానుడు ఇప్పుడు కూడా ఆ దేవుని యొక్క బిడలగా చేయబడిన మనమందరినీ కూడా నాశనం చేయాలనే కోరుకుంటా ఉన్నాడు. అందుకని మనం చదివిన వచనంలో ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి, ఈ ప్రపంచ ధర్మము చెప్పిన మునుపు నడుచుకుంటుంది. సాతాను మనల్ని ప్రేరేపిస్తూ ఉన్నాడు. రకరకాల ఆశలు చూపించి, రకరకాల కోరికలు పుట్టించి సాతానుడు మనలను తన వైపే తిప్పుకుంటూ దేవునికి దూరంగా చేస్తా ఉన్నాడు, దేవునికి అవిధేయులుగా చేస్తూ ఉంటున్నాడు. సాతానుడు దేవునిలాగా అన్ని చోట్ల ఉండేవాడు కాదు. దేవుడు ఒక్కడే సర్వవ్యాపి, ఎక్కడైనా ఎప్పుడైనా ఉండగలిగిన వాడు దేవుడు, అన్ని చోట్ల ఒక్కసారే ఉండగలిగిన వాడు దేవుడు. కానీ సాతానికి అటువంటి లక్షణం లేదు. అతడు దేవుని చేత చేయబడిన ప్రధానమైన దూత, దేవునికి అవిధేయుడై గర్వాన్ని బట్టి పడద్రోయబడ్డాడు. కానీ తనకున్న అనుచరులను బట్టి అన్ని చోట్ల ఉన్నట్టుగానే మనం భావిస్తూ ఉంటాం. తన అనుచరులు తనను అనుసరించి పడిపోయిన దేవదూతలు, వాటిని దెయ్యాలనొచ్చును, లేకపోతే అపిత్రాత్మలను అని పేరు పెట్టి పిలవచ్చు. ఏదేమైనా సాతాను అనేవాడు సర్వవ్యాపి కాడు. తన అనుచరులు అన్ని చోట్ల ఉన్నవారు గనక తన యొక్క ఉద్దేశాన్ని తన అనుచరుల ద్వారా, అంటే దెయ్యాల ద్వారా గాని అపిత్రాత్మల ద్వారా గాని మనలను ప్రేరేపిస్తూ ఉన్న విషయాన్ని మనము గుర్తించవలసిన వారం ఉంటున్నాం. సాతానుడు, సాతాన్ యొక్క తంత్రాలతో, సాతాన్ యొక్క శక్తులతో మనము పోరాడుతూ ఉన్నామని ఎఫ్సి సంఘానికి ఆరాధ్యంలో వివరించాడు పౌలు గారు. ఈ రోజున సాతాన్ యొక్క తంత్రాలను బట్టి, సాతాన్ యొక్క వాడి అనుచరుల యొక్క ప్రోత్సాహాన్ని బట్టి ఇంకనూ దేవునికి మనము అవిధేయులుగా మారుతున్న విషయాన్ని గుర్తించవలసిన వారు ఏంటున్నాం. సాతాన్ యొక్క ఒక గొప్ప లక్షణం ఏంటంటే, యోహాను సువార్త 8:44 అబద్ధమాడేవాడు అబద్ధానికి జనకుడని రాయబడతా ఉంది. యోహాను సువార్త 8:44 ఆది నుండి వాడు, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వానిందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించి ఏ మాట్లాడును, వాడు అబద్ధకుడును, అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. సత్యాన్ని అసత్యంగాను, అసత్యాన్ని సత్యంగాను చూపించే వ్యక్తి సాతానుడు, సాతాన్ యొక్క అనుచరులు. దేవునికి అవిధేయులుగా ఉండుట కొరకు అబద్ధాలకు జనకుడుగా ఉన్న ఆ సాతాను, సాతాన్ అనుచరులకు మనము లొంగిపోతూ ఉన్నామా? దేవుడు చెప్పాడు ఆదాముకు, నీవు పండు తిని తినమన నిశ్చయముగా నీవు చనిపోతావు. కానీ వచ్చేమన్నాడు తర్వాత, తోటలో సేద్యాన్ని చేస్తూ ఉన్న హవ్వతో అన్న మాట ఏంటంటే, మీరు చనిపోరే, చనిపోవనే చనిపోవరు అని అబద్ధం ఆడి ఉంటున్నాడు. దాన్ని, ఆ మాటని హవ్వకు ప్రోత్సహించినట్టుగా మనకు కనబడతా ఉంది. దానిని నమ్మేటట్టుగా చేశాడు, మీరు చనిపోనే చనిపోరు. ఈ షల్ నాట్ డై అన్నాడు. షూర్లీ డై అంటే ఈ షల్ నాట్ డై. మొదటిది, లోకము మరణాన్ని ప్రోత్సహిస్తూ ఉంది దేవునికి అవిధేయుడిగా ఉన్నట్టు కొరకు. సాతానుడు, సాతాను అనుచరులు మనం ప్రోత్సహిస్తూ ఉన్నారు. మూడవది, శరీర ఆశలు అంటున్నాడు. మూడవ వచనంలో శరీరం యొక్క మనిషి మనస్సు యొక్క కోరికలను నెరవేర్చుకొనుచు దేవునికి మనము అవిధేయులమై ఉంటున్నాం. పాత స్వభావము, పాపపు స్వభావము ఎల్లవేళలా దేవునికి విరోధంగానే పనిచేస్తూ ఉంటున్నది. ఈ పాత స్వభావము ఎప్పుడు కూడా పాపమున కొరకే ఆశించి ప్రేరేపించే జీవితాన్ని కలిగి ఉంటున్నది. ఒక బోధకుడు ఆదివారం ఏం ప్రసంగం చేయబోతా ఉన్నాడో అడ్వర్టైజ్ చేశారంట. టైటిల్ ఏంటంటే, వై యువర్ డాగ్ డస్ వాట్ ఇట్ డస్. మీ కుక్క చేసే పని ఎందుకు చేస్తా ఉందో అదే అంశం అన్నమాట. చాలా మంది వస్తారంట కుక్కలను ప్రేమించేవారు. ఆయన చెప్పిన మాట ఒకటే, మీ కుక్క ఆ రీతిగా ప్రవర్తిస్తుందంటే అది కుక్క కాబట్టి అలా ప్రవర్తిస్తూ ఉంది, పిల్లి కాదు కాబట్టి పిల్లిలా ప్రవర్తించట్లేదు, లేక మరొక జంతువు కాదు కాబట్టి ఆ జంతువులో ప్రవర్తించట్లేదు, అది కుక్క కనుకనే కుక్కలా ప్రవర్తిస్తూ ఉంది. మానవ స్వభావం పాపముతో నిండి ఉంటున్నది, పాప స్వభావంతో మనం పుట్టి ఉంటున్నాం, దేవునికి వ్యతిరేకమైన జీవితాల్లో మనం జీవించాం, కనుకనే మనము చచ్చిన వారంగా ఉన్నాం, అవిధేయులుగా ఉంటున్నాం. దావీదు చెప్తా ఉన్నాడు 51వ కీర్తన 5వ వచనంలో, తాను పాపములోనే పుట్టానన్న మాట అక్కడ వర్ణిస్తూ ఉంటున్నాడు. నేను పాపములో పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించెను. అంటే పాపము చేసి తల్లి గర్భం ధరించలేదు, కానీ తన పాప స్వభావములోనే పుట్టి ఉన్నానన్న మాటను అక్కడ వివరిస్తూ ఉంటున్నాడు. 58వ కీర్తన 3వ వచనం, తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగిందురు, పుట్టినతోడనే అబద్ధములాడుచు తప్పిపోవుదురు. పుట్టినతోడనే అబద్ధములాడుచు తప్పిపోతారు. పాపాన్ని ఎవరూ నేర్పించరు, నువ్వు అబద్ధమాడు ఇలాగా నీ నేర్పించరు, నువ్వు ఇలా దొంగతనం చేయని నేర్పించరు, స్వభావముతోనే వస్తా ఉంది. మన పాపపు స్వభావము మనను ఆరితిగా జీవించుటకు అది ప్రోత్సహిస్తా ఉంది. రకరకాల ట్రైనింగ్ సెంటర్లు ఉంటా ఉంటాయి, ఐటీఐ ఉందంటే రకరకాల విద్యలను ఐటీఐలో నేర్పిస్తూ ఉంటారు. ఎలాగ వెల్డింగ్ చేయాలి, ఎలాగ అతకాలి, టైలరింగ్ కానీ, రకరకాల విద్యలు అందులో రకరకాల ట్రేడ్స్ ఉంటాయి, కార్పెంటర్ ట్రేడ్ అని రకరకాల వాటన్నిటిని ఎలాగ నేర్చుకోవాలో నేర్చుకునే పద్ధతులు బోధించే టీచర్లు ఉన్నారు. కానీ పాపము చేయడానికి నేర్పించే వారు ఎవరు కూడా, అది స్వభావముతోనే మనం పుట్టుకతోనే వస్తూ ఉంటున్నది. మనం చిన్నప్పుడు మన పిల్లలు సరదాగా ఆడే అబద్దాలు కానీ ఆ దొంగతనాలు కానీ చూసి నవ్వుకుంటూ ఉంటాం, కానీ నిజానికి అది వారి స్వభావంతో వచ్చినది అన్న విషయాన్ని మనము మర్చిపోతూ ఉంటున్నాం. మొదటగా మనం చచ్చిపోయిన వారము, రెండవది అవిధేయులో ఉన్న విషయాన్ని గుర్తించాలి, మూడవ విషయం కూడా వివరిస్తా ఉన్నాడు మనం ఎటువంటి జీవితాన్ని కలిగి ఉంటున్నామో. ఎఫ్సి పత్రికలోనే 2వ అధ్యాయము 3వ వచనములో, మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమైయుంటిమి. దైవోగ్రతకు పాత్రులమైయుంటిమి. మనము తప్పిపోయిన వారము, దేవుని ఉగ్రతకు పాత్రులమైన వారం అనే విషయాన్ని వివరిస్తూ ఉంటున్నాడు. నిజమైపోయిన వర్లారా, మనము పాపము చేసిన కారణాన, పాపములో పుట్టి పాపములో నడుచుకుంటున్న కారణాన దేవుని ఉగ్రతకు పాలు వారమవుతా ఉన్నాము. మనం ఎందుకు పాపం చేస్తా ఉన్నాం? మనలో ఉన్న పాప స్వభావం ఉన్న కారణాన ఆ పాపాలు చేయడానికి ప్రేరేపించబడతా ఉన్నాం. ఎందుకు తింటా ఉంటాం? ఆకలి వేస్తుంది కాబట్టి ఆహారం తింటా ఉంటాం. మనలోని పాప స్వభావము పాపపు కార్యాలు చేయుటకు ప్రోత్సహిస్తూ ఉంది, తద్వారా మనం దేవుని ఉగ్రతకు పాత్రులమై ఉన్నాం. మంచి పనులు మనం ఎప్పుడు కూడా చేయలేము, చేసినట్టుగా భావిస్తూ ఉంటాం. లూకా సువార్త 6వ అధ్యాయంలో లూకా సువార్త 6వ అధ్యాయము 33వ వచనం, మీకు మేలు చేయువారికే మేలు చేసిన ఎడల మీకేమి మెప్పగలుగును? పాపులను అలాగే చేతురు కదా. పాపులు చేసే మేలు ఒక రకంగా ఉంది, ప్రభు నమ్మిన వారు కూడా అలాగే చేస్తా ఉన్నట్లయితే తేడా లేదు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు అక్కడ యేసు ప్రభు. ఈ రోజున మనము కొన్ని మంచి పనులు చేస్తున్నట్టుగా కనబడతా ఉంది, కానీ చూడండి 11వ అధ్యాయంలో కూడా లూకా సువార్త 11:13 12-13, కాబట్టి మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఈవులు నీయ ఎరిగి ఉండగా పరలోకముందున్న మీ తండ్రి తన అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రించును. చెడ్డవారయ్యుండి మీ చెల్లెలకు మీ పిల్లలకు మంచి ఈవులు చేయటకు ఇష్టపడతా ఉన్నారు అంటే ఒక రకంగా పాపములో కూరుకుపోయి కూడా కొన్ని మంచి పనులు చేయాలని తాపత్రయం మనకు ఉంటున్నది. కానీ నిజానికి దేవుని సంతోషపరిచే మంచి కార్యాలు, దేవుని ఆనందింపజేసే మంచి కార్యాలు ఏ పాపి కూడా చేయలేడు అన్న విషయాన్ని మనము గుర్తించుకొనవలసిన వారమైంటున్నాం. పౌలు తనతో ప్రయాణం చేస్తున్న రోమా ప్రయాణం చేస్తా ఉన్న సైనికులు వారు వాడ పగిలిన కారణాన ఒక ద్వీపానికి వెళ్లారు. ఆ ద్వీపములో చూడండి వారు చేసిన మంచి కార్యం గురించి రాశాడు అపొస్తల కార్యాలు 28:1-2. మేము తప్పించుకున్న తరువాత ఆ ద్వీపము మెలితే అని తెలుసుకుంటిమి, అనాగరికులకు ఆ ద్వీపవాసులు మాకు చేసిన ఉపచారం ఇంతంత కాదు. ఎలాగనగా అప్పుడు వర్షము కురీచు చలిగా ఉన్నందున వారు నిప్పు రాజబెట్టి మమ్మను అందరినీ చేర్చుకుని వారు చాలా మంచి పనులు చేశారు, ఆదరించారు. చలితో వారు వణిగిపోతున్న సమయంలో వర్షం పడుతున్న సమయంలో తగిన వెచ్చదనాన్ని కలిగించారు. కానీ ఆ ప్రజలకే తర్వాత పౌలు సువార్త చెప్పినట్టుగా కనబడతా ఉంది. అందులో కొందరు ప్రభు నమ్ముకున్నట్టుగా కనబడతా ఉంటున్నది. అనగా పాపములో ఉన్నవారు కూడా కొన్ని మంచి పనులు చేయటకు ఉపకరిస్తారు, కానీ ఆ పనులు మాత్రము దేవుని సంతోష పెట్టలేవన్న విషయాన్ని గుర్తించవలసిన వారమైంటున్నాం. మొదటిగా పాపములో ఉన్న మనము చనిపోయిన వారము, రెండవది అవిధేయులము, తర్వాత మూడవది తప్పిపోయిన వారము, తర్వాత ఉగ్రతకు పాత్రులమైన వారము. ఈరోజు పాపములో జీవించిన మనలను దేవుడు ఎప్పుడో దాని ప్రతిఫలాన్ని మనకు తన మాటల ద్వారా తెలియజేసి ఉంటున్నాడు. చూడండి యోహాను సువార్త 3:18. యోహాను సువార్త 3:18. ఆయనందు విశ్వాసం ఉంచు వానికి తీర్పు తీర్చబడదు, విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వసించలేదు గనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడెను. పేతురు కూడా రాస్తా ఉన్నాడు 2 పేతురు 3:7 10 కూడా కనబడతా ఉంది. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనము జరుగు దినం వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినవై అదే వాక్యం వలన భద్రము చేయబడి ఉన్నవి. 10 అయితే దొంగ ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశం మహాధ్వనితో గతించిపోవును, పంచభూతం వికటమైన వేండ్రములతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవును. దేవుడు దీర్ఘశాంతం గలవాడై తన రాకను ఆలస్యం చేస్తా ఉన్నాడు, ఎందుకంటే భక్తిహీనులకు తీర్పు నాశనం సిద్ధంగా ఉంది. ఆ తీర్పులోనికి వెళ్లకుండా మనము కాపాడబడాలని, మన పాపం నుండి తిరగాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. అందుకనే ఆయన దీర్ఘశాంతం వహిస్తూ ఉన్నాడు. కానీ ఒక దినం ఇవన్నీ కూడా ఆ భయంకరమైన అగ్నితో కాలిపోబోతా ఉన్నాయి. దానిని నిత్య నరకం అన్న పదము వాడబడుతూ ఉంది. ఫ్రెండ్ వాళ్ళారా, పాపము మానవ జీవితానికి విరోధంగా పనిచేస్తా ఉంది. మనం మరణించిన వారిగా ఉన్నాము, దేవునికి అవిధేయుల వారుగా ఉన్నాము. లోకాన్ని బట్టి, సాతాన్ని బట్టి, శరీరాన్ని బట్టి అవిధేయతలో జీవిస్తా ఉన్నాం. దేవునికి తప్పిపోయిన జీవితంలో ఉంటున్నాము. ఉగ్రతకు పాలివారముగా, నాశనానికి సిద్ధంగా ఉన్నవారంగా ఉన్నాం. సాతానుడు, లోకము, శరీరం మనకు వ్యతిరేకంగా పనిచేస్తా ఉన్నా, మన కొరకు దేవుడు పనిచేస్తా ఉన్న విషయాన్ని వివరిస్తా ఉన్నాడు. మొదటగా చెప్పాను, మనం సమాధిలో నుండి బయటకు వచ్చడం కోసం దేవుడు చేసే లేక మనకు జరిగే నాలుగు విషయాలు మనం ఆలోచన చేస్తున్నాం అన్నాను. మొదటిదేమో పాపం మనకు విరోధంగా పనిచేస్తా ఉంది. రెండవది దేవుడు మన కొరకు పనిచేస్తా ఉన్నాడు. అలా చూద్దాం, విషయపత్రిక 2:4 అయినను దేవుడు కరుణా సంపన్నుడై యుండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. దేవుడు మన కొరకు ఒక పనిని చేశాడు. తన కరుణా సంపన్నుడు అన్న కారణాన్ని బట్టి అపరాధముల చేత చనిపోయిన ఉన్నప్పుడు కూడా మన ఎడల తన మహాప్రేమను చూపించి తన కృపచేత మనలను బ్రతికించాడు అన్న మాటలు ఇక్కడ మనకు కనబడతా ఉన్నాయి. దేవుడు మన పక్షంగా పనిచేయటకు ఇష్టపడుతూ ఉంటున్నాడు. ఎందుకంటే 4వ వచనం చదివి ఉంటున్నాం, ఆయన కరుణా సంపన్నుడై తన మహాప్రేమ చేత అన్న మాట కనబడతా ఉంది. దేవుడు ప్రేమ కలిగిన వాడు, దేవుడు ప్రేమ అయి ఉన్నాడు అన్నమాట 1 యోహాను పత్రిక 4:8 వివరించాడు యోహాను భక్తుడు. చదువుతున్నాను చూడండి, 1 యోహాను 4:8 దేవుడు ప్రేమ స్వరూపి. దేవుని యొక్క గుణలక్షణమే గొప్ప ప్రేమ అయి ఉన్నదన్న మాట మనకు కనబడతా ఉంది. దేవుడు ప్రేమ స్వరూపి అయినప్పటికీ ఆయన ప్రేమ మన ఎడల ఆయన కృపగా మార్చబడి ఆ కృపలో మనలను లేవనెత్తినట్టుగా మనకు కనబడతా ఉంది. ఆ కృపను బట్టి మనలను రక్షించిన వాడుగా కనబడతా ఉంటున్నాడు. కరుణా సంపన్నుడై అంటే కృపతో నింపబడినవాడు, కరుణతో పరిపూర్ణంగా సంపన్నమైన వాడుగా ఉన్నట్టుగా కనబడతా ఉంది. దేవుని యొక్క కృపను బట్టి, దేవుని యొక్క కరుణను బట్టి చనిపోయిన మనలను, పాపములో నశించిపోయే మనలను మన ఎడల ఆయన కరుణ కలిగి మనలను బ్రతికించుటకు పూనుకున్న విషయం మనకు అర్థమవుతా ఉంటున్నది. నిజానికి ఆయన మన కొరకు చేసిన పని ఏంటంటే మన పాపాలని ఆయన భరించి పాపములో చనిపోయే మనం స్పందన లేదు, మనం ఏ మంచి పనులు చేయలేము, ఏ మంచి కార్యాల ద్వారా ప్రభు దగ్గరికి మనం వెళ్ళలేము. కనుక ఆయన ఈ లోకానికి వచ్చి మన పాప భారాన్ని ఆయన సిలువలో భరించి మనకు బదులుగా మనం చెల్లించవలసిన పాపపు వెలంతటిని కూడా సిలువులో ఆయన భరించి మనకు విడుదల కలిగిన ఒక రక్షణ మార్గాన్ని మన ముందు పెట్టి ఉంటున్నాడు. మనము చేయగలిగే పనంతా కూడా ఆయన విశ్వాసం ఉంచి నాకు బదులుగా ఆయన చనిపోయాడు, నా పాప భారాన్ని ఆయన మోశాడు, నా పాప శిక్షణ ఆయన చెల్లించాడన్న విషయాన్ని గుర్తించి ఆయన దగ్గరకు వచ్చినట్లయితే ఆ క్షణాన్నే మనం బ్రతకగలిగిన వారంగా ఉంటామన్న విషయాన్ని మనము గుర్తించుకొనవలసిన వారం ఏంటున్నాం. ఆయన మన కొరకు చేసిన పని మొదటగా ఆయన మనం ప్రేమించాడు. రెండవదిగా ప్రేమించిన కారణాన్ని, చనిపోయిన కారణాన్న మనలను బ్రతికించడకు ఆయన సిద్ధపడినట్టుగా చూస్తూ ఉంటున్నాం. ఇంతకుముందే జ్ఞాపకం చేశాను, చనిపోయిన ముగ్గురిని ఆయన లేపాడు. విధవరాలి కుమారుణ్ణి లోక 7వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం, 11వ వచనం నుండి యాయూరు కుమార్తెను మనం చూస్తూ ఉంటాం. లోకా సువార్త 8వ అధ్యాయంలో 49వ వచనం నుండి లాజరును చూస్తూ ఉంటాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 41వ వచనం నుండి చనిపోయిన ముగ్గురిని కూడా లేపి ఉంటున్నాడు. ఒక విధవరాల కుమారుడు చనిపోయిన తర్వాత పాడి మీద సమాధి తీసుకువెళ్తా ఉన్నారు. ఈ లోకములో శవము దేవాలయం ఉన్న మార్గాన వస్తుందంటే ఏం చేస్తారు? దేవుడు మైలు పడతాడని దేవాలయపు తలుపులన్నీ మూసేస్తారు. కానీ మన దేవుడు మరణాన్ని జయించిన వాడు గనక శవానికి ఎదురుగుండా వెళ్ళి ఆ పాడిని ముట్టి, చచ్చిపోయిన శవాన్ని ముట్టి ఆ యవనస్తుని లేపి ఉంటున్నాడు. చనిపోయిన ఆ యాయూరు కుమార్తె ఇంటికి వెళ్ళి ఆ బిడ్డను లేపినట్టుగా చూస్తా ఉన్నాం. చనిపోయిన లాజరు 4 దినాలుగా సమాధిలో ఉంటే సమాధి దగ్గరికే వెళ్ళి ఆ బండను తొలగించి లాజరును బయటకు రమ్మని పేరుతో పిలిచినట్టుగా చూస్తూ ఉంటున్నాం. మనము పాపపు స్థితిలో ఎంత దూరము దేవునికి వెళ్ళిపోయినప్పటికీ, అంటే ఎక్కువ పాపాలలో మునిగిపోకుండా ఉన్న బాల్య స్థితిలోనైనా, భయంకర పాపాల్లో దిగజారకుండా ఇంకా యవనకాలంలో ఉన్నా, లేక భయంకర పాపాలు మునిగిపోయినా పెద్ద వయసులో ఉన్నా, ఎవరమైనా సరే ప్రభు దగ్గర రావచ్చు. ఎవరినైనా సరే ఆయన లేపగలడు, ఎవరినైనా సరే ఆయన బతికించగలడు అన్న విషయాన్ని మనము అర్థము చేసుకొనవలసిన వారం వింటున్నాం. లాజరును లేపిన దేవుడు నిన్ను నన్ను కూడా పాపము నుండి లేపగలడు. మన కొరకు ఆయన ప్రేమను బట్టి కృపను చూపించాడు. మన కొరకు ఆయన మనలను బ్రతికింపజేస్తా ఉన్నాడు. మూడవది ఆయన 6వ వచనం చెప్తా ఉన్నాడు. ఎఫ్సీపత్రి 2వ అధ్యాయము 6వ వచనము క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనుపరిచి నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ఈ లోకంలో బ్రతికించడం మాత్రమే కాకుండా పాపమును పాపములో చనిపోయిన మనలను ఆయన బిడ్డలుగా చేయటం మాత్రమే కాకుండా శాశ్వత కాలం కూడా ఆయనతో మనలను పరలోకములో కూర్చోబెట్టబోతా ఉన్నాడు, మనలను ఘనపరుస్తా ఉన్నాడు. పనికిరాని మనము, యోగ్యత లేని మనము నరకానికి వెళ్ళవలసిన మనలను పరలోకానికి తీసుకెళ్లడమే కాదు ఆయనతో కూర్చుండబెట్టబోతూ ఉన్నాడు. లాజరు తిరిగి లేపబడిన తర్వాత 11వ అధ్యాయంలో సమాధిలో నుంచి బయటకు వచ్చాడు. 12వ అధ్యాయం 1వ వచనం చూస్తున్నట్లయితే ఆయనతో పాటు విందులో కూర్చున్నాడు. యేసు ప్రభువుతో పాటు లాజరు కూడా కూర్చున్నాడన్న మాట కనబడతా ఉంది. ఈరోజు దేవునితో మనకు సంబంధాన్ని ఏర్పాటు చేస్తా ఉన్నాడు, దేవునితో మనకు సహవాసాన్ని ఏర్పాటు చేస్తా ఉన్నాడు. దేవుని బిడ్డలుగా మనం చేయటం మాత్రమే కాకుండా ఆయనతోనే పరలోకంలో కూర్చోబెట్టేవాడుగా చేస్తా ఉన్నాడు. తర్వాత 7వ 8వ వచనాల్లో మన కొరకు చేసే మరుగు పని కనబడతా ఉంది. ఆయనతో కూడా లేపి పరలోకం ఆయనతో కూడా కూర్చుండబెట్టాను. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. మనల్ని భద్రపరిచేవాడు కూడా ఆయనే. ఈ లోకంలో ఎంతకాలం జీవిస్తామని తెలియదు, కానీ ఆయన నమ్ముకున్న తర్వాత ఆయన బిడ్డలుగా మనం చేయటం మాత్రమే కాకుండా శాశ్వతము ఆయనతో ఉండేలాగా మనం ఆయన దగ్గర కూర్చోబెట్టబోతా ఉన్నాడు. మనల్ని భద్రపరిచేవాడు ఆయన అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మనల్ని కాపాడేవాడు ఆయన అన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. మొదటి అధ్యాయంలో వివరిస్తా ఉన్నాడు. చూడండి 6వ వచనం ఏమన్నాడంటే, 4 నుంచి 5 వచనం కలుస్తున్నాయి. తన ప్రీని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చెప్పిన యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధమును నిర్దోషమైన ఉండవాలని జగత్తపునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఆయన బిడ్డలంగా పరిశుద్ధంగా ఉండటం కోసం మనలను ఆయన ఏర్పాటు చేసుకున్నాడన్న మాట కనబడతా ఉంది. పద్మలోచన కూడా దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్యమునకు సంచకరువుగా ఉన్నాడు. పద్మలోచనలో ఆత్మ చేత ముద్రింపబడి తిరిగిన మాట కనబడతా ఉంది. ముద్రింపబడారు, ఆత్మ మనకు సంచకరువుగా ఇవ్వబడ్డాడు. సంచకరువు అంటే భజానా, ఏదైనా పనికి ఎవరైనా ఒప్పుకున్నప్పుడు భజన ఇస్తారు, అంటే నేను ఖచ్చితంగా వస్తాను, పని చేస్తానని అన్న నమ్మకం కలిగించడం కొరకు, ఇంకా పనిని ఇంకెవరికై ఇవ్వము అన్న నమ్మకం కలిగించడం కొరకు. ఆత్మ చేత ముద్రింపబడ్డారు, ఆత్మ మనకు సంచకరువుగా ఇవ్వబడ్డాది. అంటే మనం దేవుని బిడ్డలం గనక, మనము దేవుని తెల్లవేళలా కూర్చుండేవారం గనక, ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఇవ్వబడ్డాడన్న విషయాన్ని మనము గుర్తు పెట్టుకునవలసిన వారం ఏంటున్నాం. రక్షణ దేవుడు చేసిన కార్యము, అది మన క్రియల ద్వారా కలగదన్న విషయాన్ని ఇక్కడ వివరిస్తా ఉన్నాడు. అది దేవుని వరమే. మనం నిజానికి చనిపోయిన వారం గనక ఏ పని చేయలేం. ఒక ఏదైనా పనులు చేస్తున్నామంటే అది దేవుని సంతోషపెట్టే పనులు కాదు, అది మనల్ని మనం సంతోషపరచుకునే పనులు మాత్రమే చేయగలుగుతూ ఉన్నాం. అందుకనే స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి, రక్షణ అనేది మనం చేసే క్రియల మీద ఆధారపడలేదు గాని దేవుడు చేసిన క్రియ మీద మాత్రమే ఆధారపడి ఉంటున్నది. మన ముందు పెట్టి ఉంటున్నాడు. మనము మందిరానికి వెళ్తున్నాను కాబట్టి ప్రభు బిడ్డను, లేక మా తల్లిదండ్రులు గొప్ప సేవ చేశారు కాబట్టి నేను దేవుని బిడ్డను, లేక బైబిల్ బాగా కంఠస్థం చేశాను ప్రార్థన చేస్తా ఉన్నాను కాబట్టి దేవుని బిడ్డను, లేక సండే స్కూల్కి చిన్నప్పటి నుంచి క్రమంగా వెళ్ళాను కాబట్టి దేవుని బిడ్డను, లేక బాప్తీసం తీసుకున్నాను కాబట్టి దేవుని బిడ్డను అనుకోవడం పొరపాటు. రక్షించబడిన వారు బాప్తీసం తీసుకోవాలి, కానీ బాప్తీసం ద్వారా మనకు రక్షణ రాదు. బాప్తీసమము మన సంఘంలో సభ్యులుగా చేస్తా ఉంది, కానీ రక్షించబడిన వారు నేను లోకం విషయమే చనిపోయాను ప్రభు కోసం జీవిస్తున్నాను అని సాక్ష్యార్థంగా బాప్తీసం మనము తీసుకుంటా ఉన్నాము. ప్రభు మన కోసం చేసిన పనులు మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. మూడవదిగా ప్రభు మన ద్వారా చేసే కార్యాలు కూడా వివరిస్తా ఉన్నాడు. ఇక్కడ ఎఫ్సి పత్రిక 2వ అధ్యాయంలో పాపం మన ఎడల ఏం చేస్తుందో విన్నాము, యేసుక్రీస్తు మన కొరకు ఏం చేశాడో విన్నాము, మూడవదిగా యేసుక్రీస్తు మన ద్వారా ఏం చేయబోతా ఉన్నాడు 2వ అధ్యాయము 10వ వచనము. మనము వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయ్యున్నాము. దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మన ద్వారా లోకములోనికి దేవుడు మన యొక్క మంచి కార్యాలు, మనం దేవుని బిడ్డలమని లోకాన్ని చూపించే కార్యాలు చేయుటకు ఆయన పనిచేస్తా ఉంటున్నాడు. కొరింథి సంఘం నేను వివరిస్తే ఉన్నానంటే 2వ కొరింథీ 5వ అధ్యాయం 10వ వచనంలో ఎవడైనా క్రీస్తు యేసునందున్న యెడల వాడు నూతన సృష్టి అన్న మాట కనబడతా ఉంది. ఇదిగో పాతవి గతించెను, సమస్తం కూడా క్రొత్తవై ఉంటున్నాయి. క్రీస్తు యేసునందున్న వారు నూతన సృష్టి. రోమపత్రికలు కూడా 8వ అధ్యాయంలో ఒక మాట వివరించాడు సంఘానికి. రోమపత్రిక 8వ అధ్యాయము 29వ వచనం, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యం గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించిన వారిని పిలిచెను, ఎవరిని పిలిచినో వారు నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. దేవుని బిడ్డలుగా మార్చబడిన మనము ఒక ఉద్దేశముతో దేవుడు మనం చేసి ఉంటున్నాడు. మనలో ఆయన చేసే కార్యాలను బట్టి మనము ఆయన కుమారులుగా సారూప్యం గలవారుగా ఎదగాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనలో కార్యం చేస్తా ఉన్నాడు. అందుకనే సంచ కరువుగా మనకి ఇవ్వబడ్డాడు. ఆత్మ చేత మనం ముద్రించబడ్డాం. దినదినము దేవుళ్ళు ఎదుగుతూ మనం దేవుని కొరకు సాక్షులుగా ఆయన మహిమపరిచే వారంగా మనము జీవించవలసిన వారమేంటున్నాం. మన ద్వారా క్రీస్తు పనిచేయగలుగుతూ ఉన్నాడా? ఫిలిప్పీ సంఘానికి కూడా రాస్తూ 2వ అధ్యాయంలో మాట వివరిస్తూ ఉన్నాడు 13వ వచనంలో, ఎందుకనగా మీరు ఇచ్చేయించుటకును కార్యసిద్ధి కలుగజేయుటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయవాడు దేవుడే. దేవునికి చిత్తం వల్ల నెరవేర్చుటకు కార్యసిద్ధిని ఆయనే కలుగజేస్తా ఉన్నాడు. అంటే ఆయన నమ్ముకున్నవారు ఆయన చిత్తములో నడుచుకోవాలని కోరుకుంటూ ఉన్నాడు. ఆయన ఉద్దేశించింది మనలో నెరవేరాలంటే, ఆయన మన ద్వారా తగిన విధముగా పనిచేయాలి అంటే 3 మనకు అందుబాటులో ఉన్నాయి. 1, ఆయన వాక్యం. వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని ధ్యానం చేయాలి, వాక్య ప్రకారం నడుచుకున్నట్టుకు మనం ప్రయత్నం చేయాలి. 2, ప్రార్థనా జీవితం. ప్రార్థన అధికంగా చేయడం ద్వారా దేవునితో దగ్గర సంబంధం ఏర్పడతా ఉంది. ఒక నానుడు, ప్రార్థన చేసేవారు పాపం చేయరు, పాపం చేసేవారు ప్రార్థన చేయరు. పాపానికి దూరం ఉండాలంటే, సాతానికి దూరం ఉండాలంటే ప్రార్థనలో గడపవలసిన వారమై ఉన్నాం. 3, శ్రమలు. శ్రమల ద్వారా ఇంకనూ దేవుని కార్యాలు మనం బయట లోకానికి ప్రత్యక్షపరచగలము. ఈరోజు ఎటువంటి జీవితాన్ని కలిగి ఉంటున్నాం? మన ద్వారా దేవుడు పనిచేసేవాడుగా ఉన్నాడా? చాలా మంది రక్షించబడితే చాలు అన్న ఉద్దేశంలో ఉంటున్నాం, కానీ మన ద్వారా దేవుడు లోకానికి ప్రత్యక్షపరచబడాలన్న విషయాన్ని మర్చిపోతా ఉన్నాం. మనలో ఆయన కార్యం చేస్తా ఉన్నాడు. మనం ఇంకనూ ఆయన స్వరూపం ఎదుగుటకు ఆయన కార్యం చేస్తా ఉన్నాడు. మనం ఇంకనూ దేవుని బిడ్డలుగా ముందుకు సాగుటకు ఆయన కార్యం చేస్తా ఉన్నాడు. దేవుని బిడ్డలుగా పుట్టినవారు పసిపిల్లలు అంటాడు. పసిపిల్లలు పెరిగి యవనస్తులుగా మారతారు. యవనస్తులుగా మారిన వారు పెద్దవారు అవుతా ఉంటారు. ఆధ్యాత్మిక జీవితంలో కూడా అదే పోలికలు మనకు కనబడతా ఉంటాయి. ప్రభుని నమ్ముకున్న వారు పసిబిడ్డలుగా ఉన్నారని, వారు పాలు తాగాలని జ్ఞాపకం చేశాడు. దేవుని వాక్యాన్ని కలిగి సాతాను ఎదిరించేవారు యవనస్తులని మాట రాస్తా ఉంటాడు. పిల్లలను కనేవారు పెద్దవారిని రాస్తా ఉంటాడు. పుట్టిన స్థాయిలో ఉండిపోకూడదు. ప్రభు మన కొరకు చేసిన కార్యాలను బట్టి మనలో ప్రభు మనము పిల్లలుగా ఉన్న మనము దినదిన ఎదగాలని, ఆయన మహిమపరచాలని, ఆయన స్వరూపంలోకి ఎదగాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. మన ద్వారా ఆత్మలో సంపాదించబడే స్థాయిలోనికి మనం ఎదగాలని ఆయన ఆశపడుతూ ఉంటున్నాడు. ఈరోజు ఎటువంటి స్థాయిలో మనం ఉంటున్నాం? మోషే దేవుని చేత ఏర్పరచబడినవాడే. తల్లి విషయాన్ని గుర్తించి దాచింది, ఇంక దాచలేక పెట్టులు పెట్టి వదిలేసింది. చివరికి రాజుగారి గృహంలో పెరిగి ఉంటున్నాడు. ఒకవేళ ఇస్రాయల్ అనుకోవచ్చు, మావాడే రాజు అవుతా ఉన్నాడు, ఇక మాకు విడుదల చాలా సులువుగా అయిపోతుంది అనుకున్నారేమో నాకు తెలియదు. మోషే కూడా అనుకుండొచ్చునేమో, నా ప్రజలను చాలా సులువుగా నేను విడిపించేయచ్చు ఇప్పుడు అనుకుండొచ్చునేమో. కానీ ఒక ఐగుప్తిని చంపిన కారణాన పారిపోవలసి వచ్చింది. ఐగుప్తిని చంపి ఇసుకలో పాతిపెట్టిన కారణాన ఎవరు చూడలేదు అనుకున్నాడు. కానీ ఇస్రాయేలీలు ఇద్దరు పోట్లాడుకుంటూ ఉంటే వారు తగవ తీర్చం వెళ్ళినప్పుడు వారు జ్ఞాపకం చేశారు, ఇది రాజుకు తెలిస్తే నన్ను చంపేస్తారనుకున్నాడో వారు ఏంటో పారిపోయాడు. 40 సంవత్సరాలు ఆ మిద్యాన అరణ్యంలో దేవుడు ట్రైనింగ్ ఇవ్వవలసి వచ్చింది. తన ప్రజలకు తగిన నాయకత్వం వహించలాగిన మోషేకు తగిన శిక్షణ ఇవ్వవలసి వచ్చింది. అక్కడ యవనస్తుడు గారు ఉన్నప్పుడే రాజుగా ఏర్పాటు చేసుకున్నాడు దావీదును. అభిషేకం కూడా పొంది ఉంటున్నాడు. కానీ ఆ రాజరికం రానందుకి చాలా శ్రమలు పడ్డాడు. ఆ శ్రమల ద్వారా తగిన శిక్షణ దేవుడిచ్చాడు. తర్వాత రాజ్యాన్ని చక్కగా పరిపాలన చేయగలిగి ఉంటున్నాడు. పౌలు రక్షించబడిన తర్వాత 3 సంవత్సరాలు అరేబియాలో ఎవరికీ కనబడకుండా గడిపినట్టుగా గలతీయ సంఘం రాస్తా ఉంటాడు. తగిన శిక్షణ ప్రభు ద్వారా పొంది ఉంటున్నాడు. ఈ దినాన మన దేవుళ్ళు ఎదుగుట కొరకు ఎటువంటి శిక్షణ కలిగిన వారంగా ఉన్నాము, పాపం మన ఎడల ఏం చేస్తుందో విన్నాము, దేవుడు మన కొరకు ఏం చేశాడో విన్నాము, దేవుడు మనలో ఏం చేస్తున్నాడో విన్నాము, నాలుగవదిగా చివరిగా దేవుడు మన ద్వారా ఏం చేయబోతా ఉన్నాడో అది రాస్తా ఉంటున్నాడు. రెండో అధ్యాయంలోనే ఎఫెసీ పత్రిక 2:10 చెప్తా ఉంటాడు, ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయటకై క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయ్యున్నాము. మనము ఆయన సత్క్రియలు చేయుటకు దేవుడు మనల్ని ముందుగా సిద్ధపరిచాడు. చీకటి లోకములో ఆయన వెలుగుగా మనం ప్రకాశించాలి. కొండ మీద పట్టణం ఎలాగైతే మరుగై ఉండనేరదో అలాగ మనం ఉండాలి. వెలిగించబడిన దీపం ఎలాగైతే ఇంటి వారందరికీ వెలిగిస్తా ఉందో ఆ రీతిగా మనము మన ద్వారా యేసు ప్రభు ప్రకాశించాలి. లోకములో ప్రభువును ప్రకాశించే వారంగా ఉంటున్నామా? నీతి జీవితాన్ని జీవించి ప్రభువును చూపించే వారంగా ఉంటున్నామా? ప్రభువు గొప్పవాడు, పాపాలను క్షమించేవాడని లోకానికి మన జీవితం ద్వారా చూపించగలిగే వారంగా ఉంటున్నామా? లోకంలో చీకటి కార్యాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ చీకటి జీవితంలో నీవు నేను ప్రభువు బిడ్డమని జ్ఞాపకం చేసుకునేలాగన మనము జీవించగలుగుతూ ఉంటున్నామా? దేవుడు వెలుగై ఉన్నాడు. ఆ వెలుగు మన ద్వారా లోకానికి ప్రకాశించవలసిన అవసరత ఉంటున్నది. మనము ఒకప్పుడు మంచి పనులు చేయలేము, కానీ ఇది నాన్న దేవుని మహిమపరిచే మంచి పనులు చేయగలము, దేవుని లోకాన్ని చూపించే మంచి పనులు చేయగలము. ఎటువంటి జీవితాన్ని మనము జీవించగలుగుతుంటున్నాం? ఒక క్రైస్తవ సహోదరి వృద్ధుల నుండి ఆశ్రయానికి వెళ్ళి ఉంటున్నది. అక్కడ ఒక పెద్ద ఆయన, తన బల్ల మీద ఆహారం ఉంది, అదొక రకంగా చూస్తా ఉన్నాడు ఆహారాన్ని. ఆమె అడిగిందంట, ఏంటి ఏమైనా తేడా ఉందని అడిగిందంట. ఆహారం తినకుండా అలాగా చూస్తా ఉన్నావు. ఆయన అన్నాడంట, అవును తేడా ఉంది, నేను యూదుణ్ణి, నేను తినకూడని ఆహార పదార్థాలు ఇందులో ఉన్నాయి అన్నాడంట. వెంటనే ఆమె ఇంటికి వెళ్ళి చక్కగా ఆయన తినగలిగే మంచి సూపును తయారు చేసి ఆ వృద్ధాశ్రమ వారిని పర్మిషన్ అడిగి ఆ సూపుని ఆయనకి ఇచ్చింది. చాలా సంతోషంగా తీసుకున్నాడు. అలాగే చాలా రోజులు చేసింది. తర్వాత తన రక్షణ కొరకై కొన్ని విషయాలు మాట్లాడినప్పుడు ఆమె చేసిన మంచి పనులను బట్టి, ఆయన యొక్క ఆహార కొరతను ఆమె తీర్చిన కారణాన్ని బట్టి ఆమెకు చెవి ఇచ్చి ఉంటున్నాడు, మాటలు వింటా ఉన్నాడు, మొత్తం యేసు ప్రభు రక్షకుడుగా అంగీకరించగలిగి ఉంటున్నాడు. నిజమేదే నాన్న, లోకానికి మనం ఏ రీతిగా ఆయనను చూపించగలుగుతూ ఉంటున్నాం? మన మంచి కార్యాల ద్వారా ఆయనను మహిమపరిచి లోకాన్ని ప్రభు దగ్గరకు నడిపించవలసిన వారమై ఉంటున్నాం. ప్రేమ వల్లారా, ఇందులో 4 విషయాలు మనం చూడగలుగుతూ ఉన్నాం. పాపం మనకు చేసే కార్యాలు చూచాము, దేవుడు మన కొరకు చేసిన కార్యం చూచాము, దేవుడు మనలో చేయాలనుకున్న కార్యం విన్నాము, మన ద్వారా ఏం చేయాలనుకుంటున్నాడో ఆశపడుతూ ఉన్నాడు. ఈరోజున ఇంకనో సమాధిలో ఉన్నామా? సమాధి నుండి బయటకు వచ్చి మరలా సమాధికి వెళ్లేవారుగానే ఉన్నామా? లాజరు బయటికి రన్నాడు, బతికాడు, బయటకు వచ్చాడు. తర్వాత ఏమన్నాడు యేసు ప్రభు? అక్కడ ఉన్నవారిని చూసి ఏమన్నాడు? అతని కట్లు విప్పి పోనీయండి. బతికాడు సంతోషమే, కానీ ఆ కట్లు ఉంటుండగా తాను ఊరిలోని సరిగా వెళ్ళలేడు. ఒకవేళ వెళ్ళినా బాబోయ్ దెయ్యమని పరిగెడతారేమో, ఎందుకంటే మొత్తం ఒళ్ళంతా కూడా ఆ యోధ ఆచార ప్రకారంగా కట్లు కట్టేస్తారు. బతికున్నవాడు బయటకు వచ్చినా సరే దెయ్యంగానే వారు భావిస్తారేమో చూడనివారు. ఈరోజు మనము ఈ లోకములు ఎలా జీవిస్తా ఉన్నాం? ప్రభువును గణపరిచే విధముగా మన పాత స్వభావ కట్లన్నీ కూడా ఆయన చెంత పడవేసి విప్పబడిన వారమై నిజమైన స్వతంత్రులుగా పాప బంధకాలు లేని వారంగా ప్రభు కోసం జీవించేవారంగా ఉంటున్నామా? రక్షించబడిన వారు దేవుని కోసం జీవించడం నేర్చుకోవాలి. రక్షించబడిన వారి ద్వారా దేవుడు కార్యం చేయాలని ఆశపడతా ఉన్నాడు. మనలో జీవించే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన నామాన్ని ఘనత కలిగే విధంగా మన జీవింప చేయాలని ఆశపడతా ఉన్నాడు. తలలో ఉంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాము.